ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣ ನಾರಾಯಣ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ರಮಣಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣಾಯ. ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಆತ್ಮಸ್ವರೂಪನಾದ ಮಹಾಶೈವರ ಪ್ರೇಮ ಆತ್ಮ ಬಂದು ರಾಮ ಪ್ರವಚನ ಕೂಡ ಚೆಯ್ಯ ಹೈದರಾಬಾದ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿಬಾಬಾ ನಿಗಾಮಂ ಕೂಡ ಚೆಯ್ಯ ಅಕ್ಕ ಹೈದರಾಬಾದ್ ಸತ್ಸಂಗ ಸಮಾವೇಶ అయితే హైదరాబాద్ మీరు ఎవరు రావద్దు, ఊరికి ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం. మీరు హైదరాబాద్ మన గురిపౌర్ణానికి వచ్చారు సరిపోతుంది, మీరేమి శ్రమ పడవద్దు, మీరేమి శ్రమ లేకుండా ఆత్మజ్ఞానం సంపాదించాలి. హైదరాబాద్ శ్రమ పడి రాకండి, ఇంటికాడ మీరు చేసుకునే పనులు కూడా ఇంటికాడ పనులు కానీ సాంఘికమైన బాధ్యతలు కానీ ఇంటికాడ బాధ్యతలు కానీ విడిచిపెట్టకూడదు. కొంతమందికి ఇంటికాడ బాధ్యతలు ఉంటాయి, కొంతమందికి సంఘపరమైన బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలు మీరు చూసుకొని ఎక్కడో హైదరాబాద్ అంటే అని దూరం రావాల్సింది. తర్వాత ఈ నెల హైదరాబాద్ మీరు ఎవరు శంపడి రావద్దు, మీరికి ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. అక్టోబర్ నెలలో మూడు మీటింగ్లకు రావచ్చు. అక్టోబర్ నెల 1వ తేదీ శంకరక్షణలో రోడ్డు పక్కన ఉంది దుర్గమ్మ గుడి. అక్టోబర్ నెల 1వ తేదీ శంకరక్షణం దుర్గమ్మ గుడి రోడ్డు పక్కన ఉంది. మీరు పెద్ద అక్కడే కారు దిగొచ్చు, బస్సు దిగొచ్చు. మీరు భగవద్గీతలో శ్లోకం గురించి ఎవరో చర్చించారో మీటింగ్ లో చెప్తానని చెప్పారు. ఇది 5వ అధ్యాయం. ఐదో అధ్యాయంలో శ్లోకం ఇది, భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి మృత్యతి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో శ్లోకం. అంటే భగవద్గీత అంటే మీరు ఒకటి మర్చిపోకుండా, భగవంతుని చెప్తున్నాడు. భగవద్గీత అంటే భగవద్గీతతోడు సమానమైన గ్రంథం లేదు. ఎవరు ఉపనిషత్తులు చెప్పినా, మరొకరు చెప్పినా, ఋషులు చెప్పినా, యోగులు చెప్పినా, రామకృష్ణ పరమహంస గారు చెప్పినా, రమణ మహర్షి గారు చెప్పినా, వశిష్ఠుడు చెప్పినా ఆ భగవద్గీతకి సరిపోతూ ఉండాలి. అంటే కృష్ణ ఏమన్నాడంటే, దేహాన్ని నమ్మటానికి వీల్లేదు, మనస్సును నమ్మటానికి వీల్లేదు, ఇంద్రియాలను నమ్మటానికి వీల్లేదు, బుద్ధిని నమ్మటానికి వీల్లేదు, నన్ను తప్పించి చైతన్యాన్ని తప్పించి ఎవరిని నమ్మటానికి వీల్లేదు. మీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు, మీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆత్మన్నా బ్రహ్మమన్నా ఒకటే, పరమేశ్వరుడు అనేవాడు మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. అది ఒకటే నిజం, అందరి హృదయాల్లో ఉన్నాడు. అతను స్వయంగా ప్రకాశిస్తాడు, అతను స్వయంగా తన ఆ ట్యూబ్ లైట్ చూడటానికి ఇంకో దీపం అక్కడ ముఖం ట్యూబ్ లైట్ తిప్పిచేశాడు. వస్తువు చూడాలంటే మనం చూసుకోవాలి, కానీ చేసిన పుణ్యపాపాన్ని బట్టి
ఇరవై రెండు ప్రతి శరీరాన్ని వెంటాడుతుంట. ఏం చేస్తాండి మన స్వతంత్రం మన పిచ్చోళ్ళం కాదు మూర్చి జనం మనం మూర్చి వచ్చినోడికి ఆ పక్కన ఏం జరుగుతుంది. అజ్ఞానంలో ఉన్న జీవులందరూ మూర్చి వచ్చినోడితో సమానం ఉన్నాడు స్వామి. మూర్చి వచ్చినోడికి వాడు కొట్టుకుంటాడు కాళ్ళు కొట్టుకుంటాడు చేతులు కొట్టుకుంటాడు. డాక్టర్ గారు ఏదైనా ఇంజక్షన్ వచ్చేసినా మూర్చి వచ్చినోడికి ఏం జరిగింది. మనం కూడా మన మాయనే మూర్చలో పడ్డాం. ఏం తెలియటాలి, ఇది మంచిని తెలియటాలి, ఇది చెడ్డని తెలియటాలి, ఇది వేగంది, ఇది ఏది నిత్యమో తెలియదు, ఏది అనిత్యమో తెలియదు, ఏది సత్యమో తెలియదు, ఏది అసత్యమో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది విడిచిపెట్టాలో తెలియదు. మూర్చజనం ఉన్నారు మనలో, మూర్చోడికి ఏం తెలియదు అడిగింది. మనం కూడా ఈ మాయలో పడిపోవడం ప్రకృతి అంటే, ప్రకృతి అంటే మాయ. ఆ మాయతోడు చేశాడు ప్రపంచం. మీరు లడ్డులు ఎలా చేస్తున్నారో, మైసూర్ పాకు ఎలా చేస్తున్నారో, అది ప్రపంచాన్ని అసలు మాయతోడు చేశారు. దీన్ని సత్యం తోడు చేయలేదు, మాయతోడు చేశారు. అంతా మాయ. అచ్చా ఈ మాయని జయించడం అంటే సామాన్యం కాదు. మినహాయింపు లేకుండా మీరు నా పాదాలను ఆశ్రయిస్తే ఈ మాయలోంచి బయటికి రాగలరు. కానీ అంత తేలిక కాదు మాయలోంచి బాయిలోంచి బయటకు రావడం. అంతా మీరు అనుకున్నాను తేలిక కాదు మాయలోంచి బయటకు రావడం. నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి, నా రూపాన్ని ధ్యానం చేసేవాళ్ళకి, నా నామాన్ని స్మరించే వాళ్ళకి, నా అంటే పూర్తిగా గౌరవం ఉన్న వాళ్ళకి, విశ్వాసం ఉన్న వాళ్ళు ఇప్పుడు మాయ దారి ఇస్తుంది మీకు, లేకపోతే దారి ఇచ్చే అవకాశం లేదు. ఆ స్త్రీలని పురుషులని లేరు. జీవుడు స్త్రీ కాదు పురుషుడు కాదు. ఇక్కడ కొంతమంది పురుషులు కూర్చున్నారు, స్త్రీ అలా పురుషులని స్త్రీలని లేరు. జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఏం చేస్తాడంటే వాడికి ఏ శరీరం వస్తే ఆ శరీరంతో సాధించుకుంటాడు. ఇప్పుడు మీరున్నారు ఈ జన్మలో స్త్రీగా ఉన్నారు, వచ్చే జన్మలో పురుష శరీరంలోకి వెళ్ళచ్చు. ఆ పురుష శరీరంలో వెళ్ళినప్పుడు ఆ శరీరాన్ని నేననుకుంటారు కాబట్టి పురుషుని అనుకుంటారు. స్త్రీ శరీరం వచ్చినప్పుడు శరీరం నేననుకుంటారు కాబట్టి స్త్రీ శరీరం అనుకుంటారు. స్త్రీ శరీరంలోని జీవుడు పురుష శరీరంలోకి వెళ్ళచ్చు, పురుష శరీరాలు ఉన్న శరీరంలోని జీవుడు స్త్రీ శరీరంలోకి రావచ్చు. జీవుడికి జీవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. వాడు ఏనుగు, వాడు ఏనుగు ఏనుగు శరీరం పుడితే ఆ ఏనుగు అనుకుంటాడు. ఇది అర్థమవుతుంది, గుర్రం శరీరం పుడితే గుర్రం అనుకుంటాడు. ఏ శరీరం ఆ జీవుడికి వస్తే ఆ శరీరాన్ని నేను అనుకుంటాడు. అది మాయ. మాయ అంటే ఇప్పుడు అర్థమవుతుంది, అది మాయ. అలా పురుషులు అంటూ స్త్రీలు అంటూ లేరు. ఆ జీవుడే మారుతా ఉంటాడు. ఆ జీవుడు ఒకసారి స్త్రీ శరీరంలోకి వెళ్తాడు. అప్పుడు జీవుడు నేను శరీర స్త్రీని స్త్రీని అనుకుంటాడు. ఒకసారి వాడు పురుష శరీరంలోకి వెళ్తాడు. అప్పుడు నేను పురుషుడిని పురుషుడిని అనుకుంటాను. అది కాదు, ఇది జరిగేది. జీవుడు మటుకు స్త్రీ శరీరంలో శరీరానికి స్త్రీ పురుషుడు అంది, కానీ జీవుడు స్త్రీ స్త్రీ కాదు, పురుషుడు కూడా కాదు. అయితే పూర్వజనంలో ఈ శరీరం వచ్చినప్పుడే ఆ పూర్వజనంలో మంచి పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం, అది కలిపి అది వస్తూ ఉంటుంది. అది ఆ శరీరం మనిషి యొక్క కొంతకాలం అదృష్టం వెంటాడు, కొంతకాలం దురదృష్టం వెంటాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు స్వప్న, ఈ రెండు స్వప్న. మీరు ప్రారంభం మీకు పుణ్యం బాగా అనిపిస్తున్నారనుకోండి, నేను పుణ్యం అనిపిస్తున్నాను, నేను పుణ్యం అనిపిస్తున్నాను అని అనుకుంటాను. పూర్వజన్మలో ఏదో శరీరంలో చేసిన పుణ్యం ఈ శరీరం ద్వారా ఖర్చు అయిపోతాను. అది ఖర్చు అయిపోతానని తెలియకనే అనిపిస్తాను అనిపిస్తున్నాను అని అనుకుంటాను. అయ్యా భగవంతుడు తనే ఉంచుకోడు. మీరు ఏదైనా మంచి కర్మ చేస్తే మీకే ఇచ్చేస్తాడు, చెడ్డ కర్మ చేస్తే మీకే ఇచ్చేస్తాడు. తనంటూ ఏమో కర్మసాక్షి, భగవంతుడు ఎవడో కర్మసాక్షి. అది అందరూ దేళ్ళలో ఉంటాడు. అంతర్యా ఆయన అంతర్యామగా ఉండగా ఉండకుండా అసలు శరీరం రాదు, జంతు శరీరం కూడా. ఆయన అంతర్యామగా సృష్టికి కూడా సృష్టిని తయారు చేసి ఆయన అంతర్యామగా ఉన్నాడు. మన శరీరాన్ని తయారు చేసి అంతర్యామగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ముద్దపైలాగా ఈ గోళ్ళలాగా కూర్చోడు, గోళ్ళలాగా ఉన్నాడు. మీ దేహం ఏ ప్రారంభానికి అది పుణ్య ప్రారంభం అవచ్చు, పాప ప్రారంభం అవచ్చు. ఏ ప్రారంభం శక్తివంతుడు, సర్వం తెలియాలి. వాడు మన పరిపాలకుడు, మన పరిపాలకుడు. ఏదైనా చెడ్డ జరిగినాడు తెలియకుండా జరగటం ఇచ్చేదంటే ఎటు జరుగుతుందంటే మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా. మనం జీవితంలో నేర్చుకోవాల్సిన బళ్ళు ఏమి నేర్చుకుంటాడు, ఏ పాఠాలు పుస్తకాలంటే బళ్ళు ఏదో నేర్చుకునేది కాదు. జీవితంలో జీవితం నేర్పిన పాఠాలు, జీవితం నేర్పిన జీవితం ఏ పాఠాలు అయితే నేర్పుతుందో ఆ పాఠాలు కనుక గుర్తుపెట్టుకుంటే మనం బాగుపడతాం. మళ్ళీ ఉంటాయి, ఎవరో రాసిన పుస్తకాలు వేస్తారు, అవి ప్రశ్నలు వేస్తారు, అంటే పరీక్షలో మనం రాగలేదు. అందుకే ప్రకృతి నేర్పింది, ప్రపంచం నేర్పి పాఠాలే మనకి ఎక్కువ. మనకి హై స్కూల్ నేర్పి పాఠాల కంటే, కాలేజీ నేర్పి పాఠాల కంటే జీవితం నేర్పిన పాఠాలే. అంతే ప్రారంభం అనిపించడానికి, ఆ దేహం యొక్క ప్రారంభం అనిపించినప్పుడు మీరు ఏదైనా పుణ్యం అనిపిస్తున్నారనుకోండి, అది ఈశ్వరుడు యొక్క ప్రణాళికలు ఉన్న కాబట్టి అనిపిస్తున్నాయి, కానీ మీరు తెలివించేట్లు అనిపించండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియాలని నమ్మొద్దు, మనస్సును నమ్మొద్దు, మీ ఇంద్రియాలు మిమ్మల్ని నమ్మొద్దు అంటాడు. ఎక్కడ మాట కాదు, మీ ఇంద్రియాలు మీరు నమ్మకండి, మీ మనస్సుని మీరు నమ్మకండి, మీ తెలివిని మీరు నమ్మకండి, మీ బుద్ధిని మీరు నేను లోపల అంతర్యాముగా ఉన్నాను, దాన్ని తప్పించి మీరు చేతి నమ్మొద్దు అంటున్నాను. ఇంకా అన్ని నిజం కాదు కదా. మనం చాలా తెలివైన వాళ్ళు అంట, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము గడిచి వెళ్ళాం గడిచి వెళ్ళాం అంటే, అంత తెలివైన వాడు కూడా ఒకసారి పంచి కుట్టారు. రాముడు దేవుడు అనుకుంటున్నాం కదండి, రాముడు అవతార పురుషుడు, దేవుడు అనుకుంటున్నాం. ఆయన పటాలు అందరూ పెట్టుకుని పూజిస్తున్నారు, ఆయన గుళ్ళు కడుతున్నారు. కాబట్టి ఆ సీతమ్మ బంగారపు లేడీలో బంగారపు లేడీ ఉండదు, అది బంగారపు రంగు చోటు వచ్చి ఆ బంగారపు లేడీ కావాలంటే అది బంగారపు లేడు కాదు, అది బంగారం లేడు అనుకుని అది వెనకాల పరిగెట్టాడు. ఎవడో రాముడు పరిగెట్టాడు. అంటే అప్పుడు ఏంది, రాముడు తెలివితక్కువడా చేతకాడు కాదు. ఆ టైంలో ఆయన బుద్ధి మన్నది, ఎంత తెలివైన ఒకసారి పైకి వచ్చేస్తాడు. ఎవడో ఐదారు తయారయ్యారు, నేను ముఖ్యమంత్రిని అంటే నేను ముఖ్యమంత్రిని ఎలక్షన్ అయిపోయింది, ఐదారు తయారయ్యారు. ఈశ్వరుడు ప్రణాళికలో ఎవరికైతే ముఖ్యమంత్రి పదం ఉందో ఆడికి వస్తుంది, కానీ అనుకున్న వాళ్ళు అందరికీ రాదు. అనుకునేది జీవుడు, జరిగేది ఈశ్వర సంఘం, జరిగేది అని అనుకుంటాం. మన మనస్సు నిజం కాదు, రోజుకి 90 రకాలుగా ఉంటుంది. అనుకునేది జీవ లక్షణం, జరిగేది ఈశ్వర లక్షణం. కానీ ఏం చేస్తారంటే, మా ఎక్కడ ఉందంటే ప్రతిది ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఈ సృష్టిలో గడ్డి పరక్కడ కదంటారు. పెళ్ళిళ్ళు పేరంటారే కాదు, ఏదైనా సరే మీరు గొప్ప విద్య వచ్చింది అనుకోండి, గొప్ప ధనవంతులు అయ్యారనుకోండి, మీరు మంత్రులు అయ్యారనుకోండి, ఇప్పుడు అది కాలక్రమంలో కొట్టుకుపోతారు. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా ఈ సృష్టిలో ఏది జరగటానికి వీలు లేదు. సృష్టికి అధ్యక్షుడు ఆయన. మా ఎక్కడ ఉందంటే అంటే ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది. మనం తెలియక నేను సాధించాను, నేను సాధించాను, నేను సాధించాను, ఇతంగా నేను ఇతంగా నేను సాధిస్తున్నా. ఇదే మాయ. మీరు బాగా సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకో, జరిగేదంతా ఈశ్వర సంకల్పం. అది నేను ఏదో సాధించాను, హెచ్చు చేశాను, హెచ్చి ఇది అనుకుంటా ఉంటాడు, ఇది అనుకుంటా ఉంటాడు. ఇది ఎవడు హెచ్చు చేయడానికి ఉన్నాడు అసలు? కానీ నేనే సంపాదించాను, నేనే సాధించాను అని అనుకుంటాక మనం ఏదో చేస్తాం, ఇలా అనుకుంటాం. అలా అనుకోవటం మాయ, మనం అనుకోవటం మానం. నిజంగా మనలో మాయ ఉంది కాబట్టి అనుకోక మనం. వీళ్ళందరూ నేనే ఉద్ధరించాను అనుకుంటాం. నువ్వు ఉద్ధరించిన అసలు నువ్వు ఉన్నావా వాళ్ళని ఉద్ధరించబడతావు? ఇది మాయ. మనం అనుకుంటున్నాం కదా, పైకి చెప్పలేదు లోపల అనుకుంటాం, ఇదంతా అక్కడ ఉద్ధరించాను, ఉద్ధరించాను, అక్కడ ఆయన బాగు చేశాను, ఇక్కడ ఎందుకు ఎవరు బాగు చేశాను. చేసేదంతా ఈశ్వరుడైనా, ఇదంతా నేనే చేస్తున్నాను, నీకు కల్పిస్తే, నీకు ఆ భావన కల్పించి ప్రతి జన్మలో ఏదో శరీరాన్ని కట్టేసి కర్మానుభవం, ఆ కర్మానుభవాన్ని బట్టి నేను సలుపుసందిని బట్టి నొక్కేసి ఏమంటే, ఎప్పుడుకో అనేక జన్మల అనంతరం మీరు భక్తి మార్గంలో ఉంటే, జ్ఞాన మార్గంలో ఉంటే, మంచి మార్గంలో చెదిరిపోకుండా ఉంటే విడిచిపెట్టు. ఈ గుణాలు సత్వగుణం రోజు రమ్మంటే రాలేదు, మనం చూస్తే రాలేదు. ఈ సత్వగుణం ఎప్పుడో వస్తుంది. ఆ సత్వగుణాన్ని మనం డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడో, ఆ సత్వగుణం ఎప్పుడో వస్తుంది రావడం, దాన్ని టైం పెంచుకుంటూ జరుగుతాడు. దాన్ని టైం పెంచుకుంటూ అంటే అది వచ్చినప్పుడు దాని కడుపు కాళ్ళు పట్టుకుంటూ ఇంకో రోజు రెండు రోజులు అయిపోతుంది. అది రానప్పుడు ఎలాగ రాదు, వచ్చినప్పుడు జాగ్రత్తగా దాన్ని టైం పెంచుకుంటూ రావాలి. తర్వాత ఆ సత్వగుణం నెమ్మదిగా అలవాటు చేసుకుంటా ఈ గుణాలు తగ్గుతాయి. ఏది రజోగుణం తగ్గుతుందో తమగుణం తగ్గుతుంది. తర్వాత మనకు రజోగుణం ఉన్నప్పుడు అందరూ మనం గుర్తించాలనుకుంటాం. సోషల్ అప్రీషియేషన్ అంటాడు కృష్ణుడు. రజోగుణం మీకు ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ చప్పట్లు కొడితే బాగుండు అనుకుంటారు. ఎన్టీ రామారావు గారికి చప్పట్లు అంటే ఇష్టం. ఏదో జనం చప్పట్లు కొట్టేశారు కూడా ఇంకా పెద్ద బుద్ధి పెట్టి మాట్లాడేసు. చప్పట్లు ఇష్టం ఆయన, మీకు అర్థం వస్తుందా? చప్పట్లు ఇష్టం ఎన్టీ రామారావు గారికి జై అంటారు కదా, జనం ఇంకా ఇష్టం అది పాపం. సోషల్ ఎప్రిషియేషన్ ఏంటిది? సోషల్ అందరూ సమాజం మనం గుర్తిస్తున్నారు కదా, ఇక అర్థం చప్పట్లు పడుతున్నారు కదా, తర్వాత మనం చేసిన మంచి పనులకు అందరూ మెచ్చుకుంటున్నారు కదా అనుకుంటారు. చూడండి వీడికి ఇలా అనుకుని వాడు శరీరాన్ని రంపం పెట్టి పోసేసినాడు ఆత్మజ్ఞానం. అలాగే ఒక ఇంద్రియానికి ఒక వ్యాధ సుడిగుండం, ఒక్క సుడిగుండంలో పడితే చాలు ప్రాణం పోతారు. అటువంటిది ధర్మరాజుకి ఒక సుడిగుండం అంటే మనకి ఐదు సుడిగుండాలి, ఏదో సుడిగుండంలో కొట్టిపోతాం. ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణలోంచి వాడి ఇంద్రియాలు వెనక్కి తిప్పుకోలేడు అనుకోండి, ఏదో సుడిగుండంలో కొట్టిపోతాడు.
మనిషి కనుక వాళ్ళు ఏదో ఓట్ల కోసం నోట్లు
కోసం చెప్పి మాటలు కాదు. శారదమ్మత అన్నా కూటమిలో వచ్చింది, వాళ్ళు ప్రస్తుతం సంసారంలో ఉండొచ్చు, కానీ వాళ్ళు మోక్షం పొందుతారని చెప్పాడు. ఆ అన్నదం మంది విషయానికి వచ్చి తీరవలసింది మాట, గురిదేవుడు మాట తప్పడానికి. మనస్సుని చెడుకుంటాం. ఒక చుడుకున్నాను చాలు ముంచేటాను, ఒక చుడుకుంటాం చాలు ముంచేటాను. కానీ నిజంగా అయ్యాడు ఏమంటాడంటే, అయితే ఇక్కడ తపస్సు అంటే ఏంటంటే, తపస్సు అంటే ఒక నీకు బాహ్యంగా ఇప్పుడు నీకు శరీరాలు మారేశారనుకోండి, మారేశారనుకోండి, శరీరాలు చూడాలనే కోరిక మీరు భౌతికంగా మారేసిన మాట్లాడు. మీకు ఎటువంటి కోరికలు అడిగి ఉంటాయి,
ఉన్నావు పరమాత్మ దగ్గర ఉన్నావు. పరమాత్మ ఈ గుణ, పరమాత్మ ఏం గుణాలు లేవు.
కాన్సన్ట్రేషన్ రావటం లేదు, సరిగా కోపం వస్తుంది, వెళ్ళి కూర్చుంటుంది అంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు లోపల మీకు మనసు మీకు పాఠాలు చెబుతూ ఉంటుంది. అది ఏ బలహీనతలు ఉన్నాయి మీ పక్కన కూర్చున్న వాళ్ళకంటే మీకే బాగా తెలుస్తుంది. అవి ఏంటో చూసుకుని అది జాగ్రత్తగా తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం కూడా అది కూడా తప్పిస్తుంది.
మీరు
தப்பான பேசணும், இது மன பிள்ளை இது கொஞ்சம் எக்கு பெடுதும் அடுத்து வந்து தப்பு போயிடும் தப்பு போயிடும் இப்போ எது உண்டாது தப்புண்டு தப்புவே உண்டு இப்போ அவ்வளோ நேரம் 15 இருந்து நாங்கள் பெண்ணு சொப்பர பேதம் அவ்வளோ நான் கணப்படுது அகாட்சி நஷ்டம் அழகா நீ பெற்ற தனவத்திலும் கொடுக்க சாமானிய கிரகஸ்திரம் சாமானிய கிரகஸ்திரம் இதெல்லாம் ஏற்க மெயின்டைன் சேர்த்தா வெற்ற வீடுகள் டப்பு கரிசி பிடிச்சு பதி பிடிச்சு விடேன் காலமேவும் చూడలేదు అవుల్లో స్వపర భేదం చూడలేదు మా అన్నముడు తిరుగులో మా ఇంటికాడ విశాఖపట్నం నుండి చదువుకున్నారు ఆ తిరుగులో ఇప్పుడు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఆవిడ అసలు స్వపర భేదం నాకు అంటే నటన కోసం కాదు అసలు లోపల మనసులో నాకు అది కనపడదు అదొక అదొక విభూతి అదొక విభూతి అంటే ఇంట్లో ఒక ఐశ్వర్యం మరీ ఎక్కువ లేకపోయినా మనసులో ఐశ్వర్యం అది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంట్లో బంగారం లేకపోయినా మనసులో బంగారం అయితే మీకు మోక్షం వచ్చేస్తారు మీ మనసు బంగారం అవ్వలేదు అనుకో ఇంటి నిండా బంగారం మోక్షం రాదు ఒకవేళ మీకు ఇంట్లో బంగారం లేకపోయినా మనసు మోక్షం అయితే బంగారం వచ్చాడు అదే మోక్షం వచ్చాడు ఇక భగవంతుడు బాహ్యంగా చేసే పనే కేవలం చూడండి ఆ పని నువ్వు ఎందుకు చేసావు ఎందుకు ఎలా చేసావు ఏ ఏ సంకల్పంతో చేశావు లోపల ఆ మాట దాని బిహైండ్గా దానికి వెనకాల నీకే ఉద్దేశం పని చేసేటప్పుడు దాని బిహైండ్ దానికి వెనకాల నీకున్న సంకల్పం అయితే నా భార్య దగ్గర ఎప్పుడు నీకు స్వపర భేదం లేదని అనలేదు అంటే నా అబ్జర్వేషన్ వల్ల అది గ్రహించాను అప్పుడు నేను అనుకున్నాను భర్త మెచ్చిన భార్య ఏం భార్య ఉండదు భర్త మెచ్చిన భార్య నేను మనసు అది కూడా మీకు అర్థమవుతుంది అది కూడా ఒక ఐశ్వర్యం అది కూడా అంటే బాహ్యంగాళ్ళకి వందరాజు ఎకరాలు ఉండదు లేకపోవచ్చు లేకపోతే 4 మాటలు లేకపోవచ్చు ఆయన చెప్తారు మన సామాన్య కుటుంబం కానీ ఒక విభూతి అది కూడా ఒక విభూతి ఒక మనసులోని ఐశ్వర్యం అది గిఫ్ట్ అది అది కూడా మనం సంపాదిస్తే తొందరగా భగవంతుడు వరం ఇవ్వాలి కానీ మనకు తొందరగా వచ్చేది అది ఉరికే డబ్బు సంపాదించడం కంటే కష్టపడి చదువు సంపాదించుకోవడం కంటే మనం కష్టపడి కష్టపడి చదువు నేర్చుకోవడం కంటే డబ్బు సంపాదించడం కంటే స్వపర భేదం లేకుండా ఉంటే మరింత కష్టం అది భగవంతుడు ఇష్టే వస్తుంది కానీ కేవలం మనకు తెలియచేట్లు రాదు కేవలము మనం తెలియచేట్లు రాదు సుగ్రదం సర్వభూతానం అందరూ ఎవరైనా కొంచెం కష్టాలు అనిపిస్తుంటే ఏంటి వాళ్ళ కష్టాలు అనిపిస్తున్నారని నీకు అనిపించవచ్చు వాడి యొక్క క్షేమం కూడా నేను కోరుతున్నాను మీకు అంది తెచ్చుకుని వాళ్ళ పాఠాలు నేర్చుకుంటే దగ్గర వాళ్ళకి బుద్ధి రాదు ఇప్పుడు కొంతమంది కష్టాలు పెడతా ఉంటారు వాళ్ళు కూడా అందులో ఏదో పాఠాలు నేర్చుకోవాలి అంతేగా వాళ్ళ మీద భగవంతుడికి ఇష్టం లేదని కదా వాళ్ళ కష్టాలు చూడటం లేదని కాదు వాళ్ళు ఏదో అందులో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అందుకు చెప్పాను కదా మనం అవి కాలేజీలో చదువుకున్న దానికంటే జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి అంతేకాదు అందరూ ఎవరన్నా కష్టపడుతున్నా వాళ్ళకి విరోధం నేను అనుకోకుండా వాళ్ళ విరోధం నేను వాళ్ళ క్షేమం కూడా కోరుతున్నాను అయితే ఆ పరిస్థితిలో ఎందుకు ఉంచారంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితుల వల్ల కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాలు నేర్చుకుంటే ఇంకా వాళ్ళకి బుద్ధి రాదు అంతేకాదు వాళ్ళ ఇష్టం లేదని మీరు అనుకోవచ్చు వాళ్ళ మీద నాకు ఇష్టం లేదని మీరు అనుకోవద్దు అని చెప్పి ఏమంటున్నాడు ఎవరికి వస్తుందంటే శాంతి తపస్సు చేసిన వాడికి ఆత్మజ్ఞానం సంపాదించిన వాడికి యజ్ఞం చేసిన వాడికి అంటే స్వార్థాలు ఫలాపేక్ష లేకుండా పనిచేసేవాడికి తర్వాత ఇలా చేసిన ఒక ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు ఒక యజమాని ప్రపంచానికి ఒక యజమాని ఉన్నాడు ఒక భర్త ఉన్నాడు ఆయనే కర్త నేను కర్తను కాదు మరి ఆయన కర్త అయితే నేనెందుకు కర్త అనుకుంటున్నాను ఆయన కర్తను తెలియకపోవటం లేదు కర్త అనుకుంటున్నాను. ఆయన కర్తని నీకు తెలిస్తే అప్పుడు నీకు శాంతి కుదురుతుంది. నువ్వు కర్త అనుకున్నందు కాదు నీకు శాంతి రాదు. మనందరం నేనే కర్త అనుకుంటున్నాను అనుకున్న మనకు శాంతి రాకపోవటం వల్ల కర్తృత్వ బుద్ధి లేని వాళ్ళు ఎవరన్నారు అంతా నేనే సాధించాను అంతా నేనే సాధించాను అనుకుంటాను. గురువు గారు ద్రోణాచార్యులు చంపడం, దాసగారి భీష్ముని చంపడం అలాగా, ఈయన చంపడం అలాగా, ఆమె చంపడం, యుద్ధానికి వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు, పని చేశాడు. కృష్ణుడు గారు ఏం చెప్తున్నాడు, ఇందులో గురువులు ఉన్నారు, తాతలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈయన చంపడానికి ఎలాగంటే అప్పుడు నువ్వు ఎవరిని ఎవరిని చంపవరకుంటారా అలానా వాళ్ళ అక్షరం వచ్చాడు పచ్చిపోయి 5 రోజులు అలా చేస్తారు, నువ్వు చంపకపోయినా చేస్తారు. మనందరినీ ఎవరు చంపరనుకొని చంపకపోయిన 5 సంవత్సరాలు ఉండవు. అంటే ఇలా జరగబోతుంది, నీ చేతులతో నీ చేతుల మీద వాళ్ళు ప్రాణం పోవలసి ఉంది. అందుకే నువ్వు ఒకవేళ వాడు నువ్వు ఎలా వచ్చే దేహం కాదు, వాళ్ళు కూడా దేహాలు కాదు. నువ్వు దేహ బుద్ధి నీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా దేహాలు అనుకుంటున్నావు. లోపల చైతన్యం చూసావు లోపల, అది చంపేది కాదు, చంపబడేది కాదు. నీ లోపల పరమాత్మ ఉంది, నీ లోపల బ్రహ్మం ఉంది, నీ లోపల ఆత్మ ఉంది. అది చంపేది కాదు, చంపబడేది కాదు. వాడు ఈ రకంగా నీ ద్వారా యుద్ధం జరగవలసి ఉంది కాబట్టి జరుగుతుంది. ఈ రకంగా అంటే ఏమంటే అర్జునుడు గొప్ప వీరుడు ఆ రోజుల్లో తప్ప వాడు అంటాడంగా అర్జునుడు అంతే పెద్దవాడిని పట్టుకున్నాడు. నిమిత్తం పాత్రం భవ సభ్య శాంతి, నువ్వు అలా బొమ్మలా నిలబడు, నువ్వు అలా బొమ్మలా నిలబడి చేతులు ఆపిస్తా ఉండు. పనంత నేను చేసుకెళ్ళిపోతాను, పని నాది గౌరవం లేదు, మనకు కూడా బుద్ధి లేదు కానీ మనం కూడా అంతే. మీ వల్ల ఏదైనా మంచి జరిగితే అది భగవంతుడే చేసి పెట్టాడు, కానీ మీరేమో నేను సాధించామనుకుంటున్నారు. అర్జునుడు అని యుద్ధం చేసి తనిగిడు అందరినీ చేయించేశాను అనుకుంటున్నావు. పని నాది, నాకేం గౌరవం రాదు, గౌరవం నీకు. అర్జునుడు ఇప్పుడు మనం కూడా అర్జునుడు యుద్ధం చేసేటది అని చెప్పుకుంటున్నాం కదా, మరి నాది గౌరవం ఇది. నిమిత్త మాత్రం భవ సభ సాధ్యం, వరకు నిమిత్త మాత్రం లేక బొమ్మలాగా చేతులు తిప్పుతుంటే సరిపోతుంది అర్జును. నిమిత్త
పెట్టుకోకుండా లోకంలో విషయాలు
గమ్యంగా పెట్టుకోకుండా భగవంతుని గమ్యంగా పెట్టుకుని మీరు ఆహారం ఏమి అన్ని చేసినా మీకు అప్పుడు ఇంద్రియ నిగ్రహం సాధ్యం అవుతుంది. కానీ భగవంతుని మర్చిపోయి వాడిని గమ్యంగా పెట్టుకోకుండా లోకంలో గమ్యంగా పెట్టుకుని ఇంద్రియాలు నిగ్రహించుకున్నా సఫలం అవ్వదు అర్జున. మీరు చిన్నగాడు జాగ్రత్తగా లాభం లేదు, ఇంకోటి అసలు ఆయన గమ్యంగా పెట్టుకుని ఏదైతే పొందాలో పొందవలసినటువంటి సత్తు వస్తువు గమ్యంగా పెట్టుకోవడం మానేసి లోకాలకు సంబంధించిన విషయాలు ఏదో గమ్యంగా పెట్టుకుని పనిచేసినా ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నా మొత్తం మీద అది సాధ్యము కాదు. పర్ఫెక్ట్ కంట్రోల్ నీకు రాదు, చేస్తే చేయొచ్చు కానీ పర్ఫెక్ట్ కంట్రోల్ రాదు. తర్వాత ఇంకోటి స్వప్నాలు వస్తాయి అందరూ, మన రెద్దట్లో కళ్ళు వస్తాయి కదా రెద్దట్లో, ఆ కళ్ళు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఆ కళ్ళు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఆ కళ్ళు మీకున్న వాసనలో వస్తూ ఉంటాయి. ఈ కళ్ళ కాకుండా ఒకసారి కూర్చునేస్తే ఆ ఈర్తిని బట్టి కూడా కళ్ళు వస్తాయి. ఆ కళ్ళ జోడికి వెళ్ళకండి, ఆ ఈస్ట్ కళ్ళు అంటారు అట్లా. దానికి తింగరమంగళంగా ఉంటాయి, దానికి ఒక క్రమం ఉండదు. అలా కాకుండా ఆ ఈర్తి కళ్ళు కాకుండా మీరు లోపల మీ మనసులోనే ఏ వాసనలు ఉన్నాయో మీకు జాగ్రత్త అవస్థలో తెలియదు, జాగ్రత్త అవస్థలో తెలియదు. అప్పుడు హలో మీకు ఏదో స్వప్నాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ స్వప్నాల్లో మీకున్న బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. ఆ స్వప్నాల్లో మీకున్న మైనస్ పాయింట్ ఆ బలహీనతలు, పోయి ఈ బలహీనత నాకు జాగ్రత్త అవసరం తెలియటం లేదు, స్వప్న అవసరం తెలుస్తుంది అని. ఇప్పుడు మనం మామూలుగా ఒకసారి రోగం కనపడదు మనకు, అదే సిటీ స్కానింగ్ ఏదో చూస్తే కనుక మామూలుగా ఒకసారి రోగం మనకు కనపడదు. ఆ సిటీ స్కానింగ్ చూస్తే కనిపిస్తుంది మామూలుగా, అక్కడ డాక్టర్ కూడా తెలియదు మామూలుగా రోగం ఉన్నట్టు. ఏ స్కానింగ్ పెట్టాడు అనుకున్నప్పుడు ఇంకా ఇలా కూడా కనిపించారు. సంజయ్ రెడ్డి గారికి, సంజయ్ రెడ్డి గారు 6 నెలలకు ఒకసారి రాష్ట్రపతికి, 6 నెలలు ఒకసారి, 3 నెలలకు ఒకసారి సిటీ స్కానింగ్ చేస్తారు. సంజయ్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఆ సిటీ స్కానింగ్ 3 నెలలకు ఒకసారి చేసినప్పుడు లోపల ఎక్కడో క్యాన్సర్ దొరికింది, క్యాన్సర్ స్టార్ట్ ఆ సిటీ స్కానింగ్ దొరికింది. ఫస్ట్ స్టేజ్లో ఉంది అది. తర్వాత అమెరికా పంపాడు, ఆ భాగం చేయించుకు వచ్చేసాడు. తర్వాత చాలా కాలం పంచాడు. అంటే ఆ సిటీ స్కానింగ్ లో దొరకలేదు అనుక, మామూలుగా దొరకలేదు అనుకోండి, సిటీ స్కానింగ్ లో కూడా కనపడలేదు అనుకోండి, అది ముదిరిపోయే ఇంకా డాక్టర్లు కూడా ఏం చేయలేదు. క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్ లో ఉంటే తగ్గిపోతుంది. అలాగే కళ్ళ స్వప్నాలు సిటీ స్కానింగ్ లాంటివి. ఎందుకు చెప్తున్నా చెప్పండి, ఈ స్వప్నాల్లో మీరు జాగ్రత్త అవసరం ఏం తెలియదు. మీరు మంచివాళ్ళే, ఆ రోగం ఉన్నట్టు మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, రోగం ఉందని తెలిస్తే అంటే మందు వాడతాం, తెలియనప్పుడు మనం ఏం చేస్తాం తెలీదు. అయ్యే మీ మనసులో ఏ బలహీనతలు ఉన్నాయో మామూలు జాగ్రత్త వస్తున్నా తెలియదు, నిద్రట్లో అసలు తెలియదు. ఇచ్చే నిద్రట్లో ఈ గుణాలు అనుకు ఉంటాయి, గుణాలు ఎక్కడ ఉంటాయి, మనసులో ఉంటాయి, మనసులో ఉంటాయి, ఇంద్రియాల్లో ఉంటాయి, బుద్ధి, ఇవన్నీ అడిగిపోతాయి. అక్కడ ఎక్కడికి వెళ్ళి లోపల నిద్రట్లో ఇవన్నీ అడిగిపోతాయి, ఇవన్నీ అడిగిపోతాయి. అప్పుడు ఏం తెలియదు, నిద్రట్లో తెలియదు, జాగ్రత్త వస్తువులు కూడా కొన్ని తెలుస్తాయి. సిటీ స్కానింగ్ అంటే స్వప్నం సిటీ స్కానింగ్ లాంటివి. ఆ స్వప్నం మీ బలహీనత మీకు తెలుస్తూ ఉంటాయి. అలా చూసి మీరు కంగారు పడకూడదు. ఆ బలహీనతలు అంటే జాగ్రత్తగా జాగ్రత్త అవస్థలకు వచ్చి పట్టుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే తపస్సు. తపస్సు అంటే ఎండబెట్టడం అనమాట. ఎండ పెడితే వాసన పోదు. కృష్ణా డబ్బా ఉందని కొన్ని చొప్పలుగా నీళ్లు పెట్టి కడిగేసిన లాభం అయితే 10 రోజులు 15 రోజులు ఎండ లేకపోతే వాసన పోదు. అలాగే భౌతికంగా మీరు కొన్ని విషయాలు వదిలేసిన లాభం లేదు, దాన్ని ఎండబెట్టాలి, ఎండబెట్టకుండా వాసన పోదు. అయితే నేను దగ్గర చేస్తాను తర్వాత భౌతికంగా మనసు కంట్రోల్ ఉంది అని నిజమనుకున్నారు. మీ గమ్యం ఏంటి, మీరు ఆత్మజ్ఞానం మీరు పొంది మీరు దేనికోసం అసలు ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇంద్రియాల నిగ్రహంలో ఉన్నా అన్ని బాగున్నా, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, ఎవరు తెలుసుకోవడం చేస్తున్నారు, ఈ లోకంలో ఏదో సాధించడం కోసం చేస్తున్నారా, అదే పరమాత్మను నన్ను తెలుసుకోవడం, పరమాత్మను గమ్యంగా పెట్టుకుని ఇవన్నీ చేస్తే నిలబడితే యజ్ ఇటు వల్ల మీకు పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆహారం ఏముంటే పరమాత్మను గమ్యంగా పెట్టుకపోతే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం వరకు బాగుంటుంది. దాని పరమాత్మ తెలియబడ్డం ఆహారం ఏముందనుకోండి, శరీరం నిర్మలంగా ఉంటుంది, మనస్సు నిర్మలంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, అంతవరకు బాగా ఉంటుంది. కానీ అది గమ్యంగా పెట్టుకుని చేస్తే ఆయన తెలియపడతాడు. ఎవరు? స్వామివారు. స్వామివారు తెలియపడతారు. అది ఒక్క శ్లోకం గురించి ఇప్పుడు ఇంతవరకు ఒక శ్లోకం మాట్లాడుకున్నాం. ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం? ఒక శ్లోకం గురించి కామక్రోధ వియుక్తానాం యజీనాం యజుచేతసం అభితో బ్రహ్మ నిర్మాణం వచ్చితే విత్తాత్మనం. అంటే దేహం చనిపోయిన తర్వాత కాదు, దేహం ఉండగానే కామక్రోధం యొక్క వేగం తట్టుకోవాలి మనం. కోరిక పాపం, కోరిక పాపం, కోరిక. అక్కడ కామం అంటే మామూలుగా స్త్రీ పురుషుడు సంబంధించిందని కాదు, కేవలం కోరిక అంటే, కోరిక అంటే మీరు సమాజంలోంచి మీకు అర్థమవుతుంది గౌరవాలు లేదా గొప్పలు ఇటువంటి వాంఛిస్తున్నారు కూడా, అది కూడా కోరిక. సోషల్ అప్రిషియేషన్ కావాలనుకున్న ప్రపంచం మనం గుర్తించాలనుకుంటారనుకున్నా అది కూడా కోరిక, అది కూడా కోరిక. తర్వాత ఇంకోటి జరుగుబాటు కోపం అని వస్తుంది మనకు. మనకేంటిది? ఎక్కువ మందికి జరుగుబాటు కోపం, కోపం అవసరం లేకుండా కోపం వస్తూ ఉంటుంది, దాన్ని జరుగుబాటు కోపం అంటారు. తర్వాత ఇంకోటి మనం ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడతాం అనుకోండి, మళ్ళీ మన మనస్సే మనం బాధపడదు. మనం కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ గంట మాట్లాడటం మానేసిన తర్వాత మాట్లాడటం మంచిది. మనం ఏదైనా కోపంగా ఉంటాం అనుకోండి, ఎప్పుడైనా ఆ కోపంగా ఉన్న గంట సేపు మాట్లాడటం మానేయడం, ఎవరు ముసుగు పడి ఉండి మరో గంట కోపం తగ్గాక మాట్లాడితే చంగర మాట్లాడరావు. ఆ కోపంతో మాట్లాడేసాం అనుకోండి, చంగర చంగర మాట. కొంతమందికి ఆ కోపం యొక్క వాళ్ళకు కోపం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అంటే కోరిక ఒకటి, కోపము, వాళ్ళు మిగతా దుర్గుణాలు ఎక్కువ రెండు అట్లుంది వస్తుంది. మిగతా దుర్గుణాలు ఎక్కువ వాటి యొక్క వేగము శరీరం చనిపోయిన తర్వాత కదా అర్జున, శరీరం ఉండగానే ఈ శరీరం మీద భూమి మీద తిరుగుతున్నప్పుడే దాని యొక్క వేగం తగ్గించుకోవాలి. ఈ లక్షణం మనం మారిన కూడా అరుణాచల ఇస్తాడు, నా క్రిందు గతిని మార్పు అరుణాచల, అరుణాచల ఇస్తాడు నా క్రిందు గతిని మార్పు అరుణాచల. అంటే నన్ను కింద పెట్టేసి నాకు దురదృష్టం అయిపోయి దారి చూపించేది, నన్ను పడగొట్టేసి గతి. అంటే నాకు నేను పాడైపోయే పరిస్థితులు కారణం ఏమున్నాయో నాకు వాటిని తొలగించాలి అరుణాచల ఇస్తాడు. అంటే కోరిక కోపం ఎక్కువ ఉంటే నీకు అర్థమవుతుంది, కోరిక కోపం ఎక్కువ ఉంటే దానికి వాడు క్రింది గచ్చి పెరిగిపోతాం. అంటే తలకాయ పని చేయడం తగ్గిపోతుంది, కింద గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే పతనం అయిపోతాం, కింద గొడవలు అంటే ఆ రోజు కాలేజ్ పతనం అయిపోతూ ఉంటాడు. ఆ పతనం తప్పించాలి నాచన, ఆ క్రింది గచ్చిని మార్పు మారి నాచన. నేను పడిపోయా, నేను పడిపోయే పరిస్థితుల నుంచి నన్ను ఉద్ధరించారు నాచన. తర్వాత ఇంపార్టెంట్, చాలా మందికి లోకంలో గౌరవాలు అయిన నిజం కాదు. ఇప్పుడు మీకు కూడా ఏదో గౌరవాలన్నా మనకి ఏదో జరుగుతుంది, ఆ గౌరవాలు సత్తి అయిన నిజం కాదు. మనం సచ్చిన వెంటనే పేరు మర్చిపోతారు, కీర్తి కూడా నిజమైన కీర్తి. ఈ కొండలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ఉంటాయో, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో అంతకాలం నిజమైన కీర్తి ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా మంది మేము గౌరవం సంపాదించాం కీర్తి అన్ని నోటికి నిలబడి అబద్ధమైన కీర్తి అబద్ధం అని చెప్పి నిలబడుతున్నాం. అబద్ధాలు చెప్పి స్వీయ అబద్ధాలు చెప్పి లోకంలో గౌరవం సంపాదించామనుకుంటే అబద్ధాలు నిలబడతాయి. అంటే ఇప్పుడు లోకంలో చాలా మందికి మాకు గౌరవం ఉంది, మాకు గౌరవం ఉంది అనుకుంటున్నారు కదా, అది దొంగ గౌరవాలు. అది నిలబడి కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇంత గౌరవం ఉన్నారు, బొమ్మలు అన్నారు, ఎన్టీఆర్ చేయన్నారు, ఇట్లన్నారు. చివరి రోజుల్లో భోజనాలకు ఇబ్బంది పడ్డాడు, అలకరించేవాళ్ళు లేడు. కొంతమంది గౌరవాలు సంపాదించిన వాడికి మోసిగోళ్ళు కూడా కనపడ్డాడు. ఈ మధ్య మోసి కూడా కనపడకపోతే కంట్రాక్ట్కి ఇస్తున్నారు. చివరికి గౌరవాలు ఎంత గౌరవం సంపాదించావు ఎంత గౌరవం సంపాదించాలి చివరికి వాళ్ళకి మోసి వాళ్ళు కనపడరు అంటే గౌరవాలు నిజంగా మనం ఏదో కృత్రిమైన పనులు చేయడం వల్ల వచ్చేదారు సత్కీర్తి అవుతుంది సత్కీర్తి కాదు నిజం కాదు ఆ కీర్తి కూడా నిజం కాదు ఎవరి గురించి మాట్లాడుతున్నా నూజివిడి జమీందారు గురించి ఎవరితో మాట్లాడుతున్నాను నూజివిడి జమీందారు గారు భద్రపారి చచ్చిపోతే రెండే పెళ్లి చేసుకున్నాడు ఈయన ఉండగానే ఆ రెండే పెళ్లి ఆ రెండే పెళ్ళ వాళ్ళు పుట్టింటోళ్ళు దోషించింది దోషించే పనులు ఈ జమీందారు గారికి ఏమి లేకుండా చేసి బయటకు పోయింది మీకు అర్థమవుతుంది చివరిగా ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో కలిసి ధనవంతులు ఉన్నారు జమీందారు గారు అన్నం లేకుండా బాధపడుతున్నారని ఒక రోజు కూడా తయారీ పంపారని మీరు చెప్పిన జమీందారు నేనే కనిపెట్టాడు జమీందారు గారికి మూజి వెళ్ళి మామిడి తోటలు ఎక్కువ ఉన్నారు ఆయన చివరికి వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు వైస్ ఛాన్సలర్ చేశాడు మినిస్టర్ చేశాడు వైస్ ఛాన్సలర్ మినిస్టర్ చేశాడంటే ఆయన తోటలు ఉన్నాయి మీకు 10 ఎకరాలు ఉన్నాయని జమీందారు గారికి మాటల సందర్భంలో నువ్వు జమీందారు గారికి తోటలు ఏంటంటే చివరికి అన్నం మీరు చెప్పిన రైతు మినిస్టర్ చేశాడు వైస్ ఛాన్సలర్ చేశాడు అన్ని చేశాడు రెండో పేళ్ళని దూసేసింది దూసేసి పుట్టింటోడికి ఇచ్చేసింది ఈయనకి తిండి కూడా లేకుండా చేసి బయటకు పోయింది ఆ ఊళ్ళో జమీందారు ఆ ఊళ్ళో కొంత ధనం జమీందారు గారికి భోజనం లేకుండా ఇబ్బంది పట్టమంటే రోజుకో క్యారీ పంపితే అది చిన్నగోడు అది మీరు చెప్పిన జమీందారు గారికి మామిడి తోటలు ఏంటంటే అన్ని క్షవరం అయిపోయినాయి చెప్పాడు మామిడి తోటలు క్షవరం పనులు ఇది కూడా లేదని మినిస్టర్ చేసినాడు వైస్ ఛాన్సలర్ చేసినాడు ఇవన్నీ దొంగ కీర్తులు ఇవన్నీ నిలబడేవి కాదు ఏ శ్రీకృష్ణుడిలాగా శ్రీరాముడిలాగా కీర్తి అటువంటి కీర్తులు ఏం కాదు అంటే మనం ఇప్పుడు వాళ్ళు గౌరవంగా భావిస్తున్నారు వీళ్ళు గౌరవంగా భావిస్తున్నారు వాళ్ళకి పేరు వచ్చింది వెళ్ళిపోయి సొన్న చివరికి ఇంట్లో దాన్ని ఇంట్లో వాళ్ళు పడతారు బయట వాళ్ళు మాట్లాడదు లేదు సమాజం ఇంట్లో వాళ్ళు పడతారు ఈ కీర్తన నిజం దొంగ కీర్తులే అది పనికొచ్చే కీర్తులు కాల ప్రవాహంలో కొట్టిపోతుంది అబద్ధాలు నిలబడితే కాదు అయ్యేది ఏదో ఒక మంచి పని చేసాం ఇక్కడ మంచి పని చేసాం మాకు గౌరవం వచ్చిందంటే రా వచ్చారా అది తాత్కాలికం ఆ ప్రవాహంలో కొట్టి రాజ్యాన్ని కొట్టిపోతుంది రాజ్యాలు కొట్టిపోయిన కాల ప్రభావంలో నీ గౌరవం నిలబడుతుంది అన్ని దొంగ గౌరవాలు ఎవరైనా మేము గౌరవంగా భావిస్తున్నాం అంటే అది 100 రూపాయలు దొంగ గౌరవం నన్ను గంధ్యంగా పెట్టుకుంటావయ్యా ఏది పరమేశ్వరుడు నన్ను గంధ్యంగా పెట్టుకోకుండా మీరు ఏదో తపస్సులు చేసాం యోగాలు చేసాం దానాలు చేసాం ధర్మాలు చేసాం అది అని నిలబడు కానీ మీరు ఏది చేసినా మీరు ఏది చేసినా నన్నే గోల్గా పెట్టుకోండి డెస్టినేషన్ నేనే నేను పొందవలసిన నా కోసమే జీవించిన మీరు పొందవలసిన నన్ను మర్చిపోయి ఏ సాధన చేశాను మీరు అనుకునే కలిసి రావు నిలబడు అంటే వాటి యొక్క వేగం తగ్గించుకుంటూ కోపం యొక్క వేగం కోరిక యొక్క వేగం ఇందులో పరస్పర విరుద్ధంగా ఉంటారు ధర్మంతో కూడిన కోరికని అన్నాడు భగవంతుడు మరి ఇక్కడేమో కోరిక అంటున్నాడు ధర్మంతో కూడిన కోరిక నేనే అన్నాడు ఏమన్నా ఈ కోరిక ధర్మ అర్థ కామ పురుషార్థాలు అంటారు ఏమండి ధర్మంతో కూడిన కోరిక ధర్మంతో కూడిన కోరిక అంటే ఇప్పుడు శరీరం నిలబడటానికి మనం అన్నం తింటాం ధర్మం అనే శబ్దం ఎందుకు పెట్టారంటే ప్రజలు ధర్మంగా ఉంటారనుకోండి గవర్నమెంట్ కూడా ధర్మంగా ఉండదనుకోండి పరిపాలన అంతా ధర్మంగా ఉండదనుకోండి మొత్తం దేశం ఎక్కడ 10 మంది మిగతా 90 మంది దరిద్ర ఆలస్యంతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నవాళ్ళు ఏమో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే సింక్ కూడా బంగారంతో కట్టించుకుని అక్కడ ముఖం కడుక్కుంటున్నారు. లేని వాళ్ళకి అసలు ముఖం కడుక్కునే సింకులు కూడా బంగారంతో కట్టించుకున్న వాళ్ళు బొంబే. లేని వాళ్ళకి అసలు లేదు. ఇలా ఆర్థిక పరిస్థితులు అంటే ధర్మం లేని పరిపాలన, ధర్మ విరుద్ధమైన పరిపాలన. అయితే కృషి భగవంతుడి ముందు ధర్మం, ఓ ధర్మానికి అనుకూలంగా ఉండాలి అర్థం కూడా, ధర్మాలకు అనుకూలంగా ఉండాలి కోరిక. ధర్మాలకు అనుకూలంగా ఉంటే నీకు మోక్షం వస్తుంది, కానీ ధర్మాలకు అనుకూలంగా లేకపోతే నీకు మోక్షం రాదు. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, నీకు అర్థం వచ్చిందా? శరీరం బతకడానికి అన్నం తింటున్నాం అనుకోండి, శరీరం బతకడానికి మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, అది ధర్మంతో కూడి తింటాం. అలా కాకుండా శరీరం తింటున్నాం అనుకోండి, భోగం కోసం తిని తినేస్తున్నాం అనుకోండి, అది ధర్మ విరుద్ధమైన కోరిక. శరీరం బతకడానికి సరిపడి తింటే, ఇప్పటికే శరీరాన్ని కప్పుకోవడానికి సరిపడి బట్టలు వేసుకుంటా అంటే, కొంతమంది ఎటువంటి ఎంత లగ్జరీ బట్టలు వేస్తారంటే ఆ బట్టలకి మనం 100 మందికి బట్టలు కుట్టుకుంటే సరిపడు. నాకు బట్టలు అంటే జ్ఞాపకం వస్తుంది మాట, మీరు నాకు అసలు కూడా తెచ్చి ఏం చేస్తారంటే బట్టలు కుట్టి తెచ్చేస్తున్నారు. మీరు పుట్టి తెచ్చేస్తే ఎలాగా నేను ఇప్పుడు మీరు ఎప్పుడు ఎవరైనా బట్టలు ఇచ్చారనుకోండి, పెద్దరైనా నిల్మేడ్డైనా మీరు పుట్టించుకుంటూ ఇస్తే బట్టలు ఎవరికి అవసరం నాకు తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేయి. బట్టలు మాకు కావాలని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. కానీ ఎవరికి అవసరం మాకు తెలుస్తూ ఉంటుంది, మాకు బట్టలు ఎవరికి అవసరం మాకు తెలుస్తుంది. మా పరిస్థితులు చాలా బాగున్నా అన్నా పరిస్థితి బాగోలేదు ఎవరికో తెలుస్తూ ఉంటుంది మాకు. అంటే మీరు ఈ మధ్యన గురువు గారంటే గౌరవం పొంది ఏం చేస్తారంటే, ఏ ఊరు వెళ్ళినా ఇది వరకు కొంచెం పుట్టించకుండా బట్టలు ఇచ్చి పుట్టించి ఇచ్చేస్తున్నారు అందరు. ఈ పుట్టించి ఇచ్చేస్తాండి, ఈ బట్టలని ఏమో ఏం చేసుకోవాలో నాకు తెలియటం. అంటే మీరు ఎవరైనా బట్టలు ఇచ్చి ఏం పుట్టించకండి, కద్దరైన పర్లేదు నిలబెట్టిన పర్లేదు, ఆ బట్టలు ఎవరికి అవసరం మాకు తెలుస్తూ ఉంటుంది. అది పైకి చెప్పకపోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు అందరూ పుట్టించి ఇచ్చేసి ఇన్ని బట్టలు ఏం చేసుకుంటాం? చివరికి మా ఇల్లు చాకరం ఇల్లు కింద తయారు, మా గొంప చాకరం కంపుకుంటారు, చాకరం ఇంటికే బట్టలు ఎక్కువ ఉంటాయి. చివరికి మీరు పుట్టి మీరు పుట్టించి అందరూ పుట్టి అందరూ పుట్టించి ఇచ్చేస్తున్నారు. ఇదివరకు కొంతమంది ఫ్రీగా మామూలు పుట్టించుకుని ఇచ్చేవారు బట్టలు, ఇప్పుడు ఏం చేస్తారు? గురువు మీద గురువు గారి మీద గౌరవం పెరిగిపోయింది, పెరిగిపోవడం అందరూ పుట్టించి ఇచ్చేస్తారంటే ఏమవుతుంది? ఎక్కడ పెట్టాలో తెలియదు బట్టలు. అయితే మీరు ఏం చేయాలంటే, ఎవరైనా ఇచ్చే పుట్టించకుండా ఇచ్చాను, కద్దరైనా పర్లేదు మెల్లిమెట్ అయినా పర్లేదు, మనకి ఎవరికే అవసరం వాళ్ళకి ఇస్తూ ఉంటాము, అది సోషలిజం, అది ధర్మం. నీకు అర్థం వచ్చింది? ట్యాప్ దగ్గర ఇచ్చి ప్యాక్ తప్పకురాను, ధనవంతులు ఇచ్చేది వద్దనుకోండి పుచ్చుకోండి, పేదలకు పంచిపెట్టినారు. ట్యాప్ దగ్గర ఇచ్చి ప్యాక్ తప్పు, ఎవరైనా ధనవంతులు ఇస్తా అంటే పుచ్చుకోండి వద్దనుకోండి, అది పేదలకు పంచి పెడతా ఉంటాను. ట్యాప్ దగ్గర ఇచ్చి ప్యాక్ తప్పు వచ్చేసా, పేదవాళ్ళని తట్టండి, ధనవంతులు తెచ్చి పుచ్చుకుని పేదవాళ్ళని తట్టండి, అంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారం అందించారు. అయితే ఇప్పుడు పూర్వం ఏదో కొంతమంది గుర్తించకుండా వచ్చి అందరూ గుర్తించి ఇచ్చేస్తున్నారు, అది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు బట్టలు. లేదు బట్టలు సద్వినియోగం అవ్వాలి, వస్తువు ఎలా ఉందంటే మనం సద్వినియోగం అవ్వాలి. హైదరాబాద్ కూడా గుర్తించి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి చెప్పారు మీరు బట్టలు ఏదైనా ఇస్తే మామూలు కూడా ఆడు పుట్టించి ఇచ్చేస్తున్నారు. ఈ పుచ్చి వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అడుగుతారు నాన్నగారు పుట్టించి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆళ్ళకి నేను బట్టలు ఏం చేసుకుంటారు నాన్నగారు, నా పుచ్చి వాళ్ళు చెప్పరు, నా కూడా రామచంద్రయ్య అని చెప్పరు, పైగా ఏ మిషన్ పడితే పోతారు అక్కడ పుట్టించి ఇచ్చేస్తారు. మీరు మానేస్తారు, నా తెలియదు కదా, నా ఆదాయాలు తెలియదు, ఏ రామచంద్ర గారు నా కూడా ఎవరు ఉంటే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళని అడిగేసి ఆదాయం తెలిసి పుట్టించేస్తున్నారు, నన్ను అడిగితే వద్దని చెబుతున్నారు, నన్ను ఎవరు అడగకుండా పుట్టించేస్తున్నారు. ఇప్పుడు ఆదాయం చెప్పడం లేదు, ఆడిట్ చెప్పడం లేదు. ఎందుకు ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నామంటప్పుడు ధర్మం గురించి. అయితే ధర్మ విరుద్ధం కాని కోరికనే, ధర్మంతో కూడిన కోరిక, ధర్మంతో కూడిన కోరికనే. అయితే దీన్ని బట్టి మనం బట్ట కట్టుకోవాలి. నీకు అర్థం వచ్చింది? అన్నం తినాలి, మంచిది తాగాలి, ఏదైనా ప్రయాణం చేయాలంటే 10 రూపాయలు ఉండాలి. మనకు బేసిక్ అవసరాలు ఉంటాయి. అది కూడా కోరిక అయినా అది కోరిక కింద కాదు, అయ్యే ధర్మ విరుద్ధం కాదు. కాబట్టి అది దొరికింది కదా, మొత్తం స్వీట్లు అన్ని తినేస్తా అంటే మొన్న ఆయన స్వీట్లు ఎందుకు మానేశానంటే అంటే అది ఎత్తి పట్టుకుందా. అలా రామకృష్ణ మట్లో పనిచేస్తాడు. రామకృష్ణ పరమహంస గారికి స్వీట్లు తెచ్చిస్తే తినేస్తాడు స్వాదులు. అక్కడ పనిచేసినప్పుడు రామకృష్ణ పరమహంస గారికి నైవేద్యం కింద పెట్టేస్తాడు, డబ్బాలు తెచ్చిచ్చేస్తారు స్వీట్లు. ఆ సన్యాసులు తినేస్తారు, ఆ సన్యాసులు ఇంకెవరో ఉంటారు తినేస్తే గాయకు పాపం అది ఎత్తి పట్టుకుంటారు. మరి ఎక్కడ వదిలేసావే గైలు స్వీట్లు అంటే ఇక్కడ రాజమండ్రిలో వదిలేశాడు బాబు. గై గయ్యాల దూరం వెళ్తాను ఇప్పుడు వదిలేయటానికి, రాజమండ్రిలోనే వదిలేశాను అని చెప్పాడు. ఈ స్వీట్లు వదిలేయడానికి గయ్య గయ్యాంత దూరం వెళ్ళాను బాబు, రాజమండ్రిలో వదిలేశాను, గోదావరి దగ్గర వదిలేశాను. వదిలేసి వాళ్ళు గై వస్తారు, నేను ఇక్కడ రాజమండ్రిలో వదిలేశాను అని చెప్పాడు. అంటే నీకు తిండి కూడా మనకు అవసరమైంది శరీరం నిలబెట్టడానికి తింటాం అనుకోండి, శరీరం నిలబెట్టడానికే కొన్ని పనులు చేసుకుంటాను అనుకోండి, అది ధర్మ విరుద్ధమైన ధర్మంతో కూడిన కోరిక. కానీ కొంచెం తినేస్తాం అనుకోండి లగ్జరీగా, అది ధర్మ విరుద్ధమైన కోరిక. అది ధర్మ విరుద్ధం కాని కోరిక నేనే అన్నాడు. మీరు ప్రార్థించుకోవడం కోసం ఫోన్ చేస్తే అది కోరిక కాదు. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఇంకెక్కడ ఉన్నామా, అది అర్థం. ధర్మం తెలియనంత డబ్బు ఉంటుంది. పది మందికి పూట గడవటమే కష్టం అనుకుంటారు. ఇంత తేడాలు వచ్చేస్తాయి. ఎందులో వస్తాయి? ధర్మ విరుద్ధమైన పరిపాలన. అయితే కృష్ణుడు భగవంతుడు ఏం చెప్పాడు? మీకు కోరుకుండొచ్చు, ధర్మానికి అనుగుణంగా ఉండాలి. అలాగే అర్థం ఉందనుకోండి, అర్థం కూడా ధర్మానికి అనుగుణంగా ఉంటుంది, ధర్మానికి అనుగుణంగా. ఇలా కనుక మీ ధర్మాన్ని అతిక్రమించకుండా కనుక అర్ధకామాలు అనుభవించినా మీకు మోక్షం వస్తుందని చెప్పాడు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ పురుషార్థాలు ఈ మధ్యలో బిగించేశాడు. అర్ధకామాలని మధ్యలో బిగించేశాడు. అర్ధకామాలు లేకుండా సృష్టి లేదు, అర్ధకామాలు లేకపోతే ప్రపంచం ఉంది, ప్రపంచం లేదు. అయితే ధర్మ విరుద్ధం కాకపోతే నువ్వు మోక్షం పొందడానికి అవి సహాయం చేస్తాయి. అయితే నువ్వు శరీరం చనిపోకముందే, ఈ శరీరం కాలి బూడిద అవ్వకముందే ప్రారంభం అయిపోతే శరీరం కాలిపోతుంది. ప్రారంభం అయ్యడం అంటే శరీరం కాలిపోతుంది. మన శరీరానికి ప్రాణం ఉంది, నీకు అర్థం అవుతుంది. మన శరీరానికి మనస్సు ఉంది, అలాగే ఆత్మకి ప్రాణం ఉందని మనస్సు ఉందని అనుకోకుండా. మన శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఆత్మకి ఇంద్రియాలు లేవు. అంచేత ఆత్మ కాళ్ళు లేకుండా చూడగలదు, కాళ్ళు లేకుండా నడవగలదు, చెవులు లేకుండా వినగలదు. ఏది? ఆత్మ చైతన్యం. మనం కళ్ళు లేకుండా చూడలేము, చెవులు లేకుండా వినలేము, కాళ్ళు లేకుండా నడవలేము. అసలు చైతన్యానికి ఇంద్రియాలు అక్కర్లేదు, చైతన్యానికి మనస్సు లేదు, చైతన్యానికి సంకల్ప వికల్పాలు లేవు. మీకు అది చైతన్యానికి ప్రాణం ఉండటం పోవటం అంటే ఏమి లేదు. ఇవన్నీ మన లక్షణాలు. మన లక్షణాలు కూడా దేవుడికి ఉన్నాయని మనం అయితే శరీరం ఉండగా కనుక మీరు ఆకలి దగ్గర వేగం తగ్గిస్తే కోరిక కోపం యొక్క వేగం తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందంటే మీరు శరీరం పడిపోయిన తర్వాత కూడా మీరు ఎడి శరీరం ఉన్నప్పుడు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖమే. దేవుడు ఎటువంటి సుఖం మీకు వస్తుందంటే దేవుడు వచ్చి మీకు వైకుంఠానికి తీసుకెళ్తానన్నా మాకు వైకుంఠం వద్దని చెప్తారు. ఏం చేద్దాం, అవసరం లేదు. ఒక రాకపోకలతోటి పని లేదు, కమింగ్ గోయింగ్లతోటి పని లేదు, శరీరాలతోటి పని లేదు, శరీరాలతోటి పని లేదు. స్వతంత్రంగానే నాకు ఏ సహాయం అక్కర్లేకుండా, ప్రకృతి సహాయం అక్కర్లేకుండా, శరీరం యొక్క సహాయం అక్కర్లేకుండా, ఇతరుల సహాయం అదర్స యొక్క సహాయం అక్కర్లేకుండా, అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, ఏది అక్కర్లేకుండా మాకు స్వతంత్రమైన సుఖంలో, శాంతిలో, ఆనందంలో, బ్రహ్మ పదార్థంలో, సత్పదార్థంలో, సత్వస్తులో ఊగిస్తులాడుతున్నాం. ఆ ఊగిస్తులు అంటే ఎటువంటిదంటే నిజంగా మీకు దేవుడు కనిపించి మీకు వైకుంఠానికి తీసుకెళ్తా ఉన్నా ఇష్టం లేక కాదు, మాకు అవసరం లేదు కాబట్టి ఉద్దేశం చెప్తాను. ఇప్పుడు నాకు మంచినీళ్ళు అవటం లేదనుకోండి, మీరు మంచినీళ్ళు తెచ్చిస్తే నాకు మంచినీళ్ళు అంటే ఇష్టం లేదని కదా, అవసరం లేదు కాబట్టి వద్దంట. అలాగే భగవంతుడు వైకుంఠానికి ఇస్తానా, అది భగవంతుని మీద ఆగవరం కాదు, వైకుంఠం మీద ఆగవరం కాబట్టి మాకు అవసరం లేదని చెప్తాను. అది ఆత్మసుఖం, అది ఆత్మసుఖం వైపుకు, అది బ్రాహ్మణ స్థితి వైపుకు, బ్రాహ్మణ స్థితి వైపుకు మిమ్మల్ని గెంటికెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడే పరమాత్మ. మీరు ఆ బ్రాహ్మణ స్థితి పొందితే బయట పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా మీరు మటుగా జీవుడు క్షణతిని ఊగిస్తూ ఆడుతూ ఉంటారు. బయట పరిస్థితులు మీకు ప్రతికూలంగానే మీకు ఎర్ర చేయం కూర్చుంటున్నాడు. ఇది ఒక శ్లోకం చదవటానికి చాలా టైం తీసుకున్నాను. శ్లోకం అంటే శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం, శ్లోకాన్ని పోగొడుతుంది. శ్లోకం ఏం చేస్తుంది? శ్లోకాన్ని పోగొడుతుంది. అది మీరు మరణం చేసుకుంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది, శ్లోకం పోగొడుతుంది, అజ్ఞానాన్ని కూడా పోగొడుతుంది. మీకు అర్థమవుతుంది, శాంతిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది అది శ్లోకం. అయితే మాట కూడా, వాక్యము కూడా దేవుడితో సమానము, వాక్యము కూడా దేవుడితో సమానము, దేవుడితో సమానమై ఉన్నది. అంటే ఈ సాధన చేయొచ్చు కానీ దేవుని ఈశ్వరుని అనుగ్రహం బలహీనమైనది, ఈశ్వరుని అనుగ్రహం బలహీనమైనది. అది శారదమ్మ చెప్పింది కదా, వాళ్ళకి ఆ సంసారం తాలూకు సంస్కారాలు ఉన్నాయి, అది ఖర్చు అయిపోతున్నాయి, కానీ గురుదేవుడు వాళ్ళకి మోక్షం వస్తుందని చెప్పాడు. లాస్ట్ టైంలో ఇంకా శరీరం ప్రాణం ఇంకో గంటలోనో రెండు గంటలో పోతుందనగా ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. ఎవరు ఆ లోపల ట్రస్ట్ చేస్తాడు. గురుదేవుడు అన్న మాట చెల్లి తీరవలసింది ఎవరి సంసార సంస్కారాలు ఉన్నారు, ఎవరు శారదు రామబాణానికి తిరిగి ఉంటుంది. గురుదేవుడు అన్న మాట వాడికి సంసార వాసన ఉన్నా గురుదేవుడు అన్న మాట జరగవలసిందే. ఏదో భగవద్గీత శ్లోకం రావడానికి మనకి భగవాన్ దగ్గర రాలేదు. ఒక శ్లోకం చోటి మన కడుపులు ఎండిపోతాం, తేరి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. శ్లోకం పోగొట్టేది శ్లోకం, అశాంతిని పోగొట్టేది శ్లోకం, ఎవరిదాని సుఖంతో శాంతితో నింపేది శ్లోకం. అరగంట చెప్తాం భగవాన్ మాట కూడా, అరగంట చెప్తాం. ఎవరి శ్లోకం గురించి పొద్దున్న ప్రస్తావిస్తే వాళ్ళ మీటింగ్ అంతా శ్లోకాన్ని ఖర్చు పెట్టేసి మన టైం అంతా శ్లోకాన్ని ఖర్చు
చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా నువ్వు ఈశ్వరుడు నేను జీవుణ్ణి. ఇద్దరం కూడా అణిగిపోతాం, నేను కూడా అణిగిపోతాను, నా తెప్పటి నువ్వు అణిగి ఇద్దరం అణిగిపోతే అప్పుడు నిజమైన ఆనందం స్థిరిస్తుంది. నాకంటే వేరుగా ఉంటే, నాకంటే వేరుగా ఉంటా వేరు బాగున్నానని చెప్పి నాకు నిజమైన ఆనందం రాదు. వచ్చేదో నేను ఎలాగ అణిగిపోతాను, నాతో పాటు నువ్వు కూడా అణగిపోతావు. నీవు నేను అణగ నిత్యానందమయముగా నిలిచి స్థితి కరుణింపు వరుణాచలం. అక్కడ భగవాన్ చెప్పే ద్వైతాన్ని ద్వైతంలోంచి బయటపడాలి, ద్వైత బుద్ధిలోంచి బయటపడాలి. మనకు ద్వైత బుద్ధి ఉంటారు, నీవు వేరు నేను వేరు అనే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిలోంచి బయటికి రావాలి, ఆనందం దొరకాలంటే అంటే నీవు నేను వేరు బుద్ధి ఉంటే అది పుణ్యాత్ములు యజ్ఞయాగాలు చేసిన వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళొచ్చు వైకుంఠంలో. ఆ ఆనందాన్ని నిజం కాదు, ఆభాష ఆనందం, ఆనందము లేక కనిపించే ఆనందం. కానీ ఆత్మానందం ఒకటే ఉంటుంది, బ్రహ్మానందము. ఇప్పుడు కొంతమంది పుణ్యాత్ములు చచ్చిపోయాక మంచి మంచి లోకాలకు వెళ్తారు, అక్కడ ఏ భోగాలు ఉంటాయి అనిపించేస్తారు. పండుగ అనిపిస్తారు, బాగానే ఉంటాయి, అనిపించేసి మళ్ళీ భీమవారం వచ్చేస్తారు. భోగాలను అనిపించి మళ్ళీ భీమవారం వచ్చేస్తే ఆ భోగాలు అనిపించిన తర్వాత వాసనలు ఉంటాయి కదా, మళ్ళీ వాసనలు నెరవేర్చుకోవడానికి భీమవారాన్ని ప్రయత్నం చేస్తారు. మళ్ళీ జరిగేది ఏంటంటే చచ్చిపోవడం, పుట్టడం, పుట్టడం, చనిపోవడం, ఈ చక్రంలో నీకు బయటకు రారాడు. ఆనందం వేరు, ఆనందంలాగా కనిపించి వేరు. ఈ జన్మలో అనిపించి భోగాలన్నీ కూడా రాబోయే జన్మలో రోగాల రాగాల కింద మారిపోతుంది. ఒక్కొక్క భోగానికి ఒక రోగం వస్తుంది, ఒక భోగం ఒక సుడిగండం, ఒక భోగం ఒక సుడిగండం. అంతే ఇక్కడ నీ వేరు నేను వేరు అనే ద్వైతం, ఆ ద్వైతం నుంచి బయటపడాలి. వేరు నేను వేరే వేరే బుద్ధి ఉంది, అది ఆ ద్వైత బుద్ధిలోంచి బయటపడాలి. ద్వైత బుద్ధిలోంచి కోరిక వస్తుంది, ద్వైత బుద్ధిలోంచి అసూయ వస్తుంది, ద్వైత బుద్ధిలోంచి భయం వస్తుంది. ఆ ద్వైత బుద్ధిలోంచే మొత్తం సమస్తం చెడ్డంతా వస్తుంది. అందులోంచి బయటపడాలి, అందులోంచి బయటపడాలి, ఆ డ్యూయాలిటీలోంచి బయటకు రావాలి. నేను అణిగిపోతాను, నువ్వు అద్వైతానుభవం అంటే ఎంతో సుకృతి ఉంటేనే కానీ అద్వైత వాసన రాదు. గురువు అనుగ్రహం లేకుండా అద్వైత వాసన రాదు. ఇప్పుడు మన అందరం ఏ కొన్ని సుఖాలు అనిపిస్తాయి, ఆత్మసుఖం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ బ్రాహ్మ ఆ బ్రాహ్మణ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఆ దేహంతో సంబంధం లేని ఇంద్రియాలు సుఖంతో, ఇంద్రియాలతో సంబంధం లేని సుఖం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ కొన్ని ఏదో సుఖాలు అనిపిస్తున్నాను. కృష్ణుడి గీతలు ఏమన్నా అంటే ఈ సుఖాలన్నీ చివరికి వచ్చేవాడికి మీకు దుఃఖం కింద మారిపోతాయి. అవి తెలియక సుఖాలు బాగున్నాయి, రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. ఈ సుఖాలన్నీ కాల పరిణామంలో మొత్తం సమస్తం కూడా దుఃఖాలు మారిపోతుంది కదా. మీరు ఆత్మసుఖం ఆది లేదు, అంతం లేదు. ఆత్మసుఖానికి ఆది లేదు, అంతం లేదు. మీరు అనుభవించే సుఖాలకి ఆది ఉంది, అంతం ఉంది. శరీరానికి ఆది ఎలా ఉంది, అంతం ఎలా ఉందో మీరు అనుభవించే సుఖాలకి ఆది ఉంది, అంతం ఉంది. ఆది ఉండి అంతం ఉండే సుఖాలన్నింటి కూడా చివరికి మీకు దుఃఖంగా మొత్తం ఈ సుఖం అంతా దుఃఖంగా మారిపోతుంది. ఆత్మసుఖానికి అది స్వాతంత్రమే. అది నీవు నేననే భేద బుద్ధి అక్కడ లేదు, నేను నాదనేది భేద బుద్ధి లేదు. మన మాయలో ఉన్నంతకాలం నేననే బుద్ధి ఉంటుంది, నాదనే బుద్ధి ఉంటుంది. ఆ ద్వైతం నేననే బుద్ధి, నాదనే బుద్ధి నుంచి మనం బయటకు రాలేము. ఏంటది మాయ, అదేంటది మాయ. ఆ మాయలో నుంచి పోతే మనం బయటకు రాలేము. అంచేది నేను వేరు, నువ్వు అరుణాచలేశ్వరుడు, నేను వేరు నువ్వు వేరు అనే భేద బుద్ధి ఉంది. బాగానుంది, ఎంజాయ్ చేయడానికి కూడా బాగానే ఉంది. అరుణాచలం అరుణాచలం ఉండడానికి నువ్వు నేను ఒక్కటంటే ఒక్కటే అనేటువంటి అభేద స్థితి రావాలి. అభేద స్థితి వస్తేనే కానీ భయం పోదు. భేదస్థితిలో కోరిక వస్తుంది, భయం వస్తుంది. నూటికి నూరి పాళ్ళు భయం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. మనం కొన్ని పొరపాట్లు భయం వల్ల చేస్తాం, కొన్ని పొరపాట్లు భయం వల్ల చేస్తాం. తర్వాత అనర్థాలు కూడా కొంచెం భయం వస్తాయి. కొన్ని కొన్ని రోగాలు భయం వల్ల వస్తాయి, కొన్ని కొన్ని రోగాలు భయపడటం వల్ల వస్తాయి. కొంతమందికి భయపడటం వల్ల విరేచనాలు పట్టుకుంటాయి, మోషన్స్ పట్టుకుంటాయి. అయితే ద్వైతం ఉన్నంతకాలం నీ వేరు నేను వేరనే వ్యాధి బుద్ధి ఉన్నంతకాలం భయం వచ్చేస్తాడు కదా. వరుణాచి నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచిస్తే ఇక నువ్వు వేరు నేను వేరు అనుకున్నంతకాలం నిన్నేదో నాకు అడగాలనే బుద్ధి కూడా నాకు పోదు. ఏదో అడుగుదా, అది అడుగుదా, ఇది అడుగుదా అని అడగాలనే బుద్ధి కూడా నాకు పోదు అయ్యా. అయితే నీవు నేను అనగా అంటే మన ఇద్దరం అణిగిపోతేనే కానీ ఆ ద్వైత స్థితిలోంచి, ఆ ద్వైత బుద్ధిలోంచి బయటకు వస్తేనే కానీ స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన శాంతి, అంటే స్వతంత్రమైన సుఖం, ప్రపంచంతో కానీ, దేవతలతో కానీ, ఇంద్రియాలతో కానీ, శరీరంతో కానీ ఏటితో సంబంధం లేనటువంటి సుఖం. నీకు అర్థం అంటే శాంతి అది మొదల ఆది అంతము లేని సుఖం. ఆది అంది ఎంత సుఖం అనిపిస్తున్నప్పటికీ వెగటి పుట్టనే సుఖం. పైగా సుఖం ఎలా ఉంటుంది అంటే ఆత్మ సుఖం ఏ క్షణానికి ఆ క్షణం ఇదే కొత్తగా అనిపిస్తున్నాం అనిపిస్తుంది. పైగా ఆత్మశాంతి ఎలా ఉంటుందంటే ఏ క్షణానికి ఆ క్షణం ఇది కొత్తగా వస్తుందో మనకు అనిపిస్తుంది. అయితే నీవు నేను అనగా నిత్య ఆనందమై అప్పుడు అది పెర్మనెంట్గా అనిపిస్తుంది. పెర్మనెంట్ పీస్ అది పెర్మనెంట్గా ఉంటుంది. దానికి ఇంకా అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అది నిత్య సుఖం సత్య సుఖం. అదేంటిది ఇది మనం అనిపించే సుఖాలు ఆపాస సుఖాలు. సుఖం లేక కనపడటం కాదు, సుఖం వలే కనిపిస్తుంది. ఆత్మ తెలియకపోవటం వల్ల మన హృదయంలో ఉన్న పురుషుడు నారాయణుడు మనం తెలియకపోవటం వల్ల ఆ చైతన్యం మనం తెలియకపోవటం వల్ల మీకు అర్థమవుతుంది. గంట గంటకి మారిపోతున్న మనస్సు సాగుకు సిద్ధంగా ఉన్న శరీరాన్ని అనుకుంటున్నావు ఎలా మోస్తున్నావు రా అంటాడు. మన మనస్సు గంటకో రకంగా ఉంటుంది. మీరు చూడండి మన మనస్సు గంటకో రకంగా ఉంటుంది. మీ ఆయన కూడా ఎప్పుడైనా మీరు అంటారు పాపం వస్తే నువ్వు అంటారు, ఎట్టి అంటారు పాపం వచ్చే కట్టుకోలేకపోతే నువ్వు మామూలుగా మీరంటారు ఎప్పుడు పాపం వచ్చేసరికి ఆ వేగం మీద నువ్వు అనేస్తారు. మీకు అర్థమవుతుంది అది మీ తప్పు కదా. పాపం యొక్క వేగం గుణాల యొక్క వేగం తెలియదు అన్ని గుణాల యొక్క వేగం అయ్యి వీటి మీద ఆధారపడి వచ్చే శాంతిని నిలబడవు. అంటే లోపల నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందం. అలా ఆనందం అనేది బయట లేదు, సుఖం అనేది బయట లేదు. ఎక్కడ ఆనందం లేదో, ఎక్కడ సుఖం లేదో, ఎక్కడ శాంతి లేదో అక్కడ వెతుకుతున్నావు. కోటి జన్మలు ఇచ్చినా నీకు శాంతి దొరకదు, కోటి జన్మలు ఇచ్చినా నీకు శాంతి దొరకదు. ఎక్కడుంది లోపల నీ హృదయం? ఆధ్యాత్మిక హృదయంలో పరమేశ్వరుడు సర్వేశ్వరుడు నారాయణుడు ఏ హృదయంలో నివాసంగా ఉన్నాడో అదే శాంతి స్థానం, అదే సుఖస్థానం. మీరు బాహ్యంగా అనిపించే సుఖాలను కూడా వెంటనే మీకు అన్ని రోగాల కింద మారిపోతాయి, వెంటనే దుఃఖం కింద మారిపోతుంది, అశాంతి కింద మారిపోతుంది. నిజమైన సుఖం ఎక్కడ ఉంది? లోపల బయట ఎక్కడ లేదు. నీవు నేను అనగా అంటే ద్వైత బుద్ధి ఆ వేద బుద్ధి నాకు నశించినప్పుడు నువ్వేరువి నేను వేరేటువంటి భావన నశించినప్పుడు అప్పుడు నిజమైనటువంటి ఆనందం నా హృదయంలోంచి పెళ్లి పుగుతుంది. ఒకటే కదా నా సహస్రారాన్ని ముంచేస్తుంది, నా సహస్రారాన్ని ముంచేస్తుంది. అప్పుడు కోరిక వచ్చిందరా జయించడం కదా, అది కోరిక ఉదయించారు ఆనంద ప్రవాహంలో కోరిక ఉదయించారు. కోరిక వచ్చాక కోరికను నిగ్రహించుకోవడం కాదు, ఆ శాంతి ప్రవాహంలో ఆనంద ప్రవాహంలో నీకు కోరిక కూడా డిజైర్ కూడా ఎడవైందవుతారు. మంచిగా ఆనందం నీలో ఆనందం అంటే అది బయట అసలు ఎక్కడా లేదు. ఆనందము బయట ఎక్కడా లేదు, ఇక ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టు ఇది అది ఆపాసం అంటే శరీరం ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, ఇంద్రియాలు కూడా ఆత్మ కాదు. నీకు దేహం పట్ల ఆత్మబుద్ధి ఉంది, ఇంద్రియాల పట్ల ఆత్మబుద్ధి ఉంది, మనస్సు పట్ల ఆత్మబుద్ధి ఉంది నీకు. మనసు కూడా ఇలాగా ఆత్మ కాని దాని ఎందు ఆత్మబుద్ధి నీకున్నంతకాలం నువ్వు బయట సుఖం కోసం వెతకటం మానవు. ఇంకా బజార్లో సుఖం బజార్లో వెతుకుతూ ఉంటాం శాంతి కోసం, సుఖం కోసం, ఆనందం కోసం. నువ్వు మానవు కూడా, నీకు ఆత్మ కాని ఆత్మ కాని దాని ఎందు చైతన్యము కాని దాని ఎందు నీకు ఆత్మబుద్ధి ఉన్నంతకాలం నువ్వు బజార్లో వెతుకుతూనే ఉంటావు ఏదో ఆనందం కోసం. అక్కడ లేకపోయినా ఉందని బ్రాంచ్ అది ఆ బ్రాంచ్ వలన మామూలుగా బాహ్యంగా మనం అనిపించే భోగాలన్నీ కూడా దానికి ఎలాగో తుది ఉంటుంది, దానికి ఆరిపోతుంది. మామూలుగా దానికి ముగింపు ఉంటుంది, ముగింపు ఉన్నా పర్లేదు, చివరికి అన్ని రోగాల కింద మారిపోతాయి, సమస్తం రోగాల కింద మారిపోతాయి. అది మనం శాంతి ఎక్కడ ప్రతి జన్మలో కూడా శాంతి ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, ఆనందం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం, సుఖం ఎక్కడ లేదు అక్కడ వెతుకుతున్నాం మనం. అంటే అది ఎక్కడుందో మనకు తెలియక లేని చోట వెతుకుతున్నాం. అంటే అది ఎక్కడ ఉంది అక్కడ వెతికితే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో వెతికితే నీకు తెలుస్తుంది. అది ఎక్కడ ఉంది అక్కడ వెతికితే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో దొరుకుతుంది. కానీ బయట సుఖాలు అనిపిస్తున్నప్పటికీ మొత్తం ఇవన్నీ కూడా అశాంతిగా మారిపోతాయి, రోగాల కింద మారిపోతాయి. చివరికి నీ భవిష్యత్తులో నీకు క్షేమాలు మయ్యవలసి ఉంటుంది. ఈ క్షేమాలను శివబుద్ధిలోంచి బయటకు రావడం చాలా కష్టం. అది తెలుస్తూ ఉంటుంది కొనంటే మనకు క్షేమాలు వస్తాయి రా భవిష్యత్తులో క్షేమం మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి భవిష్యత్తులో ఇంకెన్ని శవాళ్ళు మొయ్యాలి, మనం ఈ శవాళ్ళు మొయ్యాలి ఎక్కర్లేదని ఈ మనసు నీకు చెబుతూ ఉంటుంది. నీ మనసులో ఉన్నటువంటి నీ మనసులో ఉన్న ఆ ఫాదర్ మ్యాటర్ నీకు చెబుతూ ఉంటాను. నీకు అర్థమవుతుందా? మనకి చెవిలో ఏదైనా పోటు వస్తాం అనుకున్న చెవులు ఏదో తేడా ఉన్నట్టు అంతే కదా. తలకాయ పోటు వస్తుంది అనుకోండి తలకాయ ఏదో తేడా ఉన్నట్టు. మీకు ఏ కారణం వల్ల అశాంతి వస్తుంది అనుకోండి లోపల ఏదో కారణం ఉంది. మీకు అర్థం అశాంతి ఏ కారణం వచ్చినా, మీకు దుఃఖం ఏ కారణం వచ్చినా, శోకం ఏ కారణం వచ్చినా మన శవాలు మొయ్యవలసింది. దీనికి ఆల్టర్నేటివ్ లేదు. అంటే మీకు దుఃఖ కారణం లోపల ఉన్నప్పుడు దుఃఖం రాకుండా ఆగదు. అశాంతి కారణం లోపల ఉన్నప్పుడు అశాంతి రాకుండా మారదు. మీకు రోగ కారణం లోపల రోగ కారణం లోపల ఉన్నప్పుడు రోగం ఎప్పుడు వచ్చాడు సడన్గా ఉబ్బుకిపోతుంది వచ్చేస్తారు. రోగ కారణం లోపల ఉన్నప్పుడు రోగం రాకుండా అది ఆగదు. అంచేది నువ్వు చేసే ప్రయత్నం ఏం చేయాలంటే అసలు సుఖం అనేది నీ హృదయంలో ఉంది. సుఖం అనేది నీ హృదయంలో ఆత్మదేవుడు ఉన్నాడు. సుఖం అనేది నీ హృదయంలో ఉంది. శాంతి అనేది నీ హృదయంలో ఉంది. ఎక్కడ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడ లేదు. కానీ మనం అందరం చేసే పొరపాటు అంటే సుఖం ఎక్కడ లేదు, శాంతి ఎక్కడ లేదు, అక్కడ వెతుకుతున్నాము. సుఖం ఎక్కడ లేదు, అక్కడ శాంతి ఎక్కడ లేదు, అక్కడ వెతుకుతున్నాము. నువ్వేం చేయాలి? మామూలుగా ప్రయత్నం చేస్తే చాలు కాదు. నీ హృదయంలో నారాయణ, నీ హృదయంలో అంతర్యామడి, నీ హృదయంలో ఇంటెలిజెన్స్ స్పిరిట్ లోపల నివాసంగా ఉన్నటువంటి చావు లేని సత్పదార్థం కోసం నువ్వు చిత్తశుద్ధితో వెతుకుతాను. లాంఛనం కోసం మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, ఇలా లాంఛనాలు ఉంటాయి కొన్ని. మీకు అర్థమవుతుందా? మీ ఇంటికి వస్తే నన్ను గౌరవం చేయడం, మా ఇంటికి వస్తే మిమ్మల్ని మీరు బాగున్నారా, మీరు ఇలా లాంఛనాల వల్ల కాదు. మీ హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా మీకు అర్థమవుతుందా? అది మనస్సుని దేహాన్ని ఒక చోట పెట్టి దేహం ఒక చోట మనస్సు ఒక చోట కాదు, అది అంకిత భావం చోట చక్రణ శుద్ధి కాదు. అంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ మనస్సు, నీ చేత, నీ మాట ఒకటే అవ్వాలి. నీ మనస్సు, నీ చేత, నీ మాట ఒకటే అవ్వాలి. అలా ఒకటయ్యి లోపలటువంటి అన్వేషణ లోపల సుఖం కోసం వెతికితే అది దొరుకుతుంది. అది యేసుక్రీస్తు అంటాడు ఏమంటాడు, కట్టండి తెరవబడుతుంది వివేకండి దొరుకుతున్నాడు. యేసుక్రీస్తు ఏమంటాడంటే వాళ్ళ భాష వేరు, కట్టండి తెరవబడుతుంది. మీరు చిత్తశుద్ధితో తలుపులు హృదయంలోకి వెళ్ళి కవాటాలని కట్టండి అవి తిరిగిపడతాయి, వెతకండి దొరుకుతుంది. ఎలాగా? మీరు చిత్తశుద్ధుడికి చిత్తశుద్ధి వేమన కూడా అంటాడు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదు. చిత్తశుద్ధి లేని మాట లేదా చిత్తశుద్ధి మంది మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం అనుకోండి, మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, మధ్య తీసుకుంటారు తొందరగా అడిగారు ఎంత వచ్చింది కదా. మనం ఏం వచ్చింది అంటే అంటే వాళ్ళు అడిగి అడిగేసాం కదా, మర్యాద అయిపోయింది, ఇంకేం ఒక్కలేదు. మనం ఏదో చెప్తారు కదా, మనం వద్దని అంటాం కదా, వచ్చేటాడు ఏమనుకుంటారంటే మర్యాద అయిపోయింది కదా, మనం అడగాల్సింది అడిగేసి వాడు వద్దన్నారు కదా. దండకింకి అడిగేస్తారు, కాఫీ పుచ్చుకుంటారు, టీ పుచ్చుకుంటారు, తాగం పుచ్చుకుంటారు, జడి పుచ్చుకుంటారు, ఏం పుచ్చుకోనండి. అక్కడ ఏమొచ్చానంటే వాళ్ళు సంతోషపడతారు, సంతోషపడి అడిగేసింది అడిగేసాం కదా, మర్యాద అయిపోయింది కదా. అసలు చూస్తాను చిత్తశుద్ధి లేని మాట ఏంటది? చిత్తశుద్ధి లేని మాటలు, చిత్తశుద్ధి లేని తలంపులు, చిత్తశుద్ధి లేని అయితే నువ్వు చేసే ప్రయత్నం అవసరమే. అది చిత్తశుద్ధితో కూడుకోవాలి. అది
ఈ మనస్సు శుద్ధిగా పని నువ్వు హృదయపూర్వకంగా చేయాలి, భక్తితోడు చేయాలి. ఎలా చేయాలి? నువ్వు చేసే పని భక్తితోడు చేయాలి. నీకు దుఃఖానికి కారణం అసలు బయట ఎక్కడ, నీకు ఎవరికైనా అశాంతి వస్తుందనుకోండి, నీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, వాడు నా అశాంతికి వీడి కారణం, నా దుఃఖానికి వీడి కారణం అని బయట ఏదో ఏదో వెతుక్కుంటూ ఉంటారు. ఈ మా నా అశాంతికి మా ఆయన కారణం, మా అశాంతికి ఏదో వాళ్ళు కారణం, మా దుఃఖానికి వీళ్ళు కారణం అని బయట ఏదో వెతుక్కుంటారు. మీకు కారణాలు పదవులు ఏమంటారంటే, నీ అశాంతికి నీ దుఃఖానికి అలా బయట కారణాలు లేవు, ఉన్నట్టుగా నీకు కనిపిస్తున్నాయి, నిజము కాదు. దుఃఖానికి కారణం ఈ లోపలే, నీ దుఃఖానికి కారణం, ఈ అశాంతికి కారణం ఈ లోపల ఉంది. అలా కారణం అనేది బయట లేదు, ఉన్నట్టు నీకు అనిపిస్తూ ఉంటుంది. వాడి కారణం ఎల్లమ్మ కారణం పుల్లమ్మ కారణం అని, నీ అశాంతికి కారణం నీ లోపల ఉంది, నీ దుఃఖానికి నీ నీ లోపల ఉంది. ఏంటి అదే కర్తృత్వముగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, కర్తృత్వముగా ఉంది. అది నీ దుఃఖానికి కారణం కర్తృత్వంగా ఉంది. ఇది నేను సాధించాను, ఇది సాధించాను అని ఏదో అనుకుంటూ ఉంటాం కదా, అది కర్తృత్వం. నీ దుఃఖానికి కారణం డోయర్షిప్లో బయట వెతికినా దొరకదు, బయట వెతికినా దొరకదు, అది లోపల ఉందా అని దుఃఖానికి కారణం. ఈ అశాంతి కారణం కూడా లోపలే ఉంది, కారణం ఉంది. అంచేత మీరు సంసారం, మీరు శరీరాలు మారిపోయారు అనుకోండి, మనుషులు మారి సంసారంలో మనుషులు మారిపోతారు, పరిసరాలు మారుతాయి, వాతావరణం మారుతుంది, అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు కూడా దుఃఖం వస్తుంది. అంచేత దుఃఖ కారణం ఈ లోపల ఉంది. మన శరీరం చనిపోయిన తర్వాత మన కొత్త శరీరాలు వస్తాయి, వస్తాయి, అప్పుడు కూడా దుఃఖం కంటిన్యూ అయిపోతుంది. ఇచ్చిన కారణం అంటే బయట మనుషులు, బయట పరిస్థితులు కాదు మన దుఃఖాల కారణం. మనకి అనిపిస్తుంది, మనకి లోపల ఉన్న కారణం. అది ఎలా ఉంది? కర్తృత్వ రూపంలో ఉంది, మనోరూపంలో ఉంది, అహంభావ రూపంలో ఉంది, అహంభావన రూపంలో ఉంది. అయితే లోపల కారణం తొలగించుకోకుండా బయట పరిస్థితులు మీకు మారినా తాత్కాలికంగా సుఖంగా ఉన్నాం అనిపించడం మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. అది నిజం కాదు, అది నిజం కాదు. దుఃఖ కారణం లోపల లేదు అయ్యా, బయట లేదు అసలు, నీ లోపల ఉంది, అది నీ లోపల ఉంది. అది నువ్వు ఏదో దాటి దాటడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఆ దుఃఖ కారణాన్ని అతిక్రమించడానికి దాటడానికి నువ్వు ఏదో ప్రయత్నం